ఎస్తేరు 1వ అధ్యాయము. వస్తీరాణి పతనం. ఇండియా నుండి ఇథియోపియా వరకు గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి. ఆ కాలంలో అహష్వేరోషు రాజు శోషణ కోటలో నుండి పరిపాలన సాగిస్తున్నాడు. తన పరిపాలన 3వ సంవత్సరంలో అతడు తన అధిపతులకు, సేవకులకు విందు చేశాడు. పర్షియా, మాదియాసూరులు, రాజవంశీకులు, సంస్థానాల అధిపతులు అతని సముఖములో ఉన్నారు. అతడు తన మహిమగల రాజ్య వైభవ ఐశ్వర్యాలను, తన విశిష్టత తాలూకు ఘనత ప్రతిష్టతలను చాలా రోజుల పాటు, అంటే 180 రోజుల పాటు వారి ఎదుట ప్రదర్శించాడు. ఆ రోజులు గడిచిన తరువాత రాజు 7 రోజుల పాటు విందు ఏర్పాటు చేయించాడు. అది శూషను కోటలో ఉన్న వారందరికీ, అంటే గొప్పవారు మొదలుకొని కొద్దివారి వరకు అందరికీ, అది రాజభవనం ఆవరణములోని ఉద్యానవనములో జరిగింది. ఆ ఉద్యానవనం ఆవరణలో పాలరాతి స్తంభాలకు ఉన్న వెండి రింగులకు ముదురు కెంపు రంగు నారతాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్లకు తెలుపు, నేరేడు వర్ణాల తెరలు వేలాడుతున్నాయి. వేరువేరు రంగుల పాలరాయి పరిచిన నేల మీద జలతారు కప్పి ఉన్న వెండి బంగారు తల్పాలు ఉన్నాయి. అతిథులకు బంగారు పాత్రల్లో తాగేందుకు పోశారు. ప్రతి పాత్ర దేనికదే వేరుగా ఉంది. రాజు ఇష్టంగా ద్రాక్షారసాన్ని ధారాళంగా పోయించాడు. ఆ విందు పానం ఎవరికీ ఎలాంటి నిర్బంధమూ లేదు అన్న రాజాజ్ఞ ప్రకారం జరిగింది. ఏ అతిథి కోరినట్టు అతనికి చెయ్యాలని రాజు ముందుగానే తన అంతఃపుర సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు. వస్తీరాణి కూడా అహష్వేరోషు రాజు భవనంలో స్త్రీలకు విందు చేసింది. 7వ రోజున రాజు ద్రాక్షారసం సేవించి ఉల్లాసంగా మత్తెక్కి ఉన్న సమయంలో తన ముందు సేవాధర్మం జరిగించే మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిక్తా, అబక్తా, జ్యాతరు, కర్కసు అనే 7 నపుంసకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ సమావేశమైన ప్రజానికానికి, అధిపతులకు వస్తీరాణి తన అందాన్ని ప్రదర్శించాలని, ఆమె రాజకిరీటం ధరించుకుని తన సన్నిధికి రావాలని చెప్పి పంపాడు. ఆమె అసమాన సౌందర్య రాశి. వస్తీరాణి నపుంసకులు వినిపించిన రాజాజ్ఞ ప్రకారం రావడానికి ఒప్పుకోలేదు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయాడు. కాబట్టి జ్ఞానులుగా పేరు పొందిన వారితో, కాలం పోకడలను ఎరిగిన వారితో అతడు సంప్రదించాడు. చట్టం, రాజ్యధర్మం తెలిసిన వారి సలహా తీసుకోవడం రాజుకు వాడుక. ఖర్షేనా, సెతారు, అద్మాత, తర్షీషు, మెరేను, మర్సేనా, మెముకాను అనే 7 అతనికి సన్నిహితంగా ఉండినవారు. వీరికి రాజు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. రాజ్యంలో అత్యున్నత అధికార స్థానములో ఉన్న పారసీకుల, మాధీయుల 7 ప్రధానులు వీరే. రాజు, రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు వస్తీరాణి లోబడలేదు. కాబట్టి చట్టపరిధిలో ఆమెను ఏమి చెయ్యాలి అని వారిని అడిగాడు. మెముకాను రాజు ఎదుట, ప్రధానుల ఎదుట ఇలా జవాబిచ్చాడు. వస్తీరాణి రాజుకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు పాలనలోని సంస్థానాలన్నిటిలోనీ అధిపతులందరికీ, ప్రజలందరికీ వ్యతిరేకంగా తప్పు చేస్తుంది. స్త్రీలందరికీ ఈ విషయం తెలుస్తుంది. వారంతా తమ పురుషులను చులకన చేస్తారు. ఎలాగంటే అహష్వేరోషు రాజు తన రాణి వస్తీని తన సన్నిధికి పిలుచుకు రావాలని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు అంటారు. పారసీక, మాదియా అధిపతుల భార్యలు రాణి చేసినది విని రాణి పలికినట్టే ఈరోజు రాజు అధిపతులందరితో పలుకుతారు. దీని వలన చాలా తిరస్కారం, కోపం కలుగుతాయి. రాజుగారికి అంగీకారం అయితే రాజైన అహష్వేరోషు సమక్షంలోకి వస్తీరాణి ఇక ఎన్నడూ రాకూడదని మీరు ఆజ్ఞ ఇవ్వాలి. ఈ శాసనం స్థానంలో మరొకటి ఎన్నటికీ రాకుండేలా పారసీకుల, మాధీయుల చట్ట ప్రకారం దాన్ని రాయాలి. రాజు వస్తీ కంటే యోగ్యురాలికి రాణి పదవి ఇవ్వాలి. రాజు చేసే నిర్ణయం విశాలమైన మీ రాజ్యమంతటా ప్రకటించినట్లయితే గనురాలు గాని, అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను గౌరవిస్తారు. ఈ సలహా రాజుకి, అధికారులకి నచ్చింది కాబట్టి అతడు మెమూకాను మాట ప్రకారం చేశాడు. ప్రతి మగవాడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని శాసించాడు. ప్రతి రాజ సంస్థానానికి దాని రాత లిపి ప్రకారం, ప్రతి జాతికి దాని భాష ప్రకారం ఆదేశాలు వెళ్ళాయి. ఈ శాసనం సామ్రాజ్యం అంతటా రాజు వివిధ ప్రజల భాషల్లో రాసి పంపించాడు. ఎస్తేరు 2వ అధ్యాయము. ఎస్తేరు రాణిగా ఎంపిక. ఈ విషయాలు జరిగి అహష్వేరోషు రాజు కోపం చల్లారిన తరువాత అతడు వస్తీని గురించి, ఆమె చేసిన పని గురించి ఆలోచించాడు. ఆమెకి వ్యతిరేకంగా తాను చేసిన తీర్పును గురించి కూడా ఆలోచించాడు. రాజకులువలో ఉండే యువకులు ఇలా అన్నారు, రాజు కోసం అందమైన కన్యలను వెదకాలి. లావణ్యవంతులైన కన్యలను సమకూర్చడం కోసం రాజు తన పరిపాలన కింద ఉన్న సంస్థానాలన్నిటిలో అధికారులను నియమించాలి. అలా తీసుకువచ్చిన కన్యలను శోషను రాజభవనంలోని రాణివాసం పర్యవేక్షకుడు హేగే ఆధీనంలో ఉంచాలి. అతడు వారికి సౌందర్య సాధనాలను ఇవ్వాలి. ఆ కన్యల్లో ఎవరు రాజుకు నచ్చుతారో ఆమె వస్తీకి బదులుగా రాణి అవుతుంది. ఈ మాట రాజుకు నచ్చింది. అతడు ఆ విధంగా చేశాడు. షూషాను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు, యాయీరు వంశీకుడు అయిన మొర్దెకై అనే ఒక యూదుడుండేవాడు. బబులోను రాజు నెబుకద్నెజరు యూదారాజైన యకొన్యాను బందీగా కొనిపోయినప్పుడు అతడు యకొన్యాతో బాటు యెరూషలేము నుండి చెరకు వచ్చినవాడు. అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారుపేరు గల హదస్సా అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి, చూడచక్కని ముఖవచ్చస్సు గలది. ఆమె తల్లిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోసాగాడు. రాజశాసనం ఆజ్ఞ ప్రకటించడం అయిన తరువాత చాలా మంది కన్యలను తెచ్చి శోషను కోటలో ఉంచారు. వారినందరినీ హేగే పర్యవేక్షణలో ఉంచారు. ఎస్తేరును కూడా అంతఃపురానికి తెచ్చి స్త్రీల సంరక్షణ చూసుకునే హేగే వశములో ఉంచారు. ఆ యువతి అంటే అతనికి చాలా ఇష్టం కలిగింది. అందువలన అతడు ఆమె పైన దయ చూపించాడు. అతడు ఆమెకు సౌందర్య సాధనాలను, భోజన పదార్థాలను ఏర్పరిచాడు. రాజుగారి దివానంలో నుంచి 7 ఆడపిల్లలను ఆమెకు చెలికెత్తెలుగా ఏర్పాటు చేశాడు. ఆమెను, ఆమె చెలికెత్తెలను రాణివాసంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు. తన బంధువులెవరో, తన జాతి ఏమిటో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అలా తలపవద్దని మొర్దెకై ఆమెకు ఆజ్ఞాపించాడు. ఎస్తేరు యోగక్షేమాలు కనుక్కోవడానికి, ఆమెకేమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండడానికి మొర్దెకై అంతఃపురం ఆవరణం బయట అనుదినము తిరుగులాడుతూ ఉండేవాడు. 6 నెలల పాటు గోపరస తైలంతో, 6 నెలల పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో మొత్తం 12 నెలలు సౌందర్య పోషణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అనేది ఆ స్త్రీలకు నియమించిన విధి. అప్పుడు రాజు దగ్గరికి పోయే వంతు ఒక్కొక్క అమ్మాయికి వస్తుంది. రాణివాసము నుండి రాజమందిరానికి వెళ్లే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఆమె ఏది కోరుకుంటే అది ఇస్తారు. సాయంత్రం వేళ ఆమె లోపలికి వెళ్లి మరునాడు ఉదయం 2వ రాణివాసానికి తిరిగి వచ్చేది. అదంతా రాజు ఉంపుడిగత్తెలా బాగోగులు చూసే సయస్గజు అనే రాజోద్యోగి పర్యవేక్షణలో ఉండేది. రాజుకు ఆమె బాగా నచ్చి అతడు ఆమెను పిలిపించుకుంటే తప్ప ఆమె రాజు దగ్గరికి ఇక వెళ్ళకూడదు. మొర్దెకై తన స్వంత కూతురుగా చూసుకుంటున్న అతని బాబాయి అబీహాయిలు కూతురు అయిన ఎస్తేరుకు రాజు దగ్గరికి వెళ్లడానికి వంతు వచ్చింది. స్త్రీల పర్యవేక్షకుడైన రాజ్యోద్యోగి హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె అంటే ఇష్టం కలిగింది. ఆ విధంగా అహష్వేరోషు రాజు పరిపాలనలో 7వ సంవత్సరం తెబేతు అనే 10వ నెలలో ఎస్తేరు రాజమందిరంలో అతని దగ్గరికి పోయింది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు. కన్యలందరికంటే అతనికి ఎస్తేరు అంటే ఇష్టం, ఆకాంక్ష కలిగాయి. అతడు రాజ్యకిరీటాన్ని ఆమె తలమీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. అప్పుడు రాజు తన అధికారులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించాడు. సంస్థానాలన్నిటిలో సెలవు ప్రకటించి రాజస్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించాడు. అహష్వేరోషు రాజుపై కుట్ర. రెండవసారి కన్యలను సమకూర్చినప్పుడు మొర్దెకై రాజభవనం ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఎస్తేరు మొర్దెకై పోషణలో ఉన్న కాలంలో చేసినట్టే ఇప్పుడు కూడా అతని మాటకు లోబడుతూ ఉంది. అందువలన మొర్దెకై తనకు ఆజ్ఞాపించినట్టే ఎస్తేరు తన జాతి ఏమిటో తన వంశమేమిటో ఎవరికీ చెప్పలేదు. ఆ రోజుల్లో మొర్దెకై రాజభవన ద్వారం దగ్గర కూర్చుని ఉన్న సమయంలో రాజుగారు కొలువులో ఉన్న ఇద్దరు నపుంసకులు బిక్తాను తెరిష్యు అనే ద్వారపాలకులు అహష్వేరోషు రాజుపై కోపంతో అతనిని చంపాలని కుట్రపన్నారు. ఈ సంగతి మొర్దెకైకి తెలిసి అతడు దాన్ని ఎస్తేరు రాణితో చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై పేరున దాన్ని రాజుకు తెలియజేసింది. ఈ సంగతిని గుచ్చి విచారణ జరిపినప్పుడు అది నిజమని తేలింది. అందువల్ల వారిద్దరినీ ఒక చెట్టుకు ఉరితీశారు. రాజు సమక్షంలో ఈ వివరం రాజ్య వృత్తాంత గ్రంథంలో రాశారు. ఎస్తేరు 3వ అధ్యాయము. యూదులపై హామాను కుట్ర. ఈ విషయాలు జరిగాక అహష్వేరోషు రాజు హమ్మేదాత కొడుకు ఆగాగు వంశం వాడు అయిన హామానుకు పదోన్నతి కలిగించి అతని అధికార హోదాను తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎక్కువగా చేశాడు. కాబట్టి రాజభవనం ద్వారం దగ్గర ఉండే రాజుద్యోగులంతా రాజాజ్ఞ ప్రకారం మోకాళ్ళుని హామానుకు నమస్కరించారు. మొర్దెకై మాత్రం అలా వంగలేదు, సాస్తాంగపడలేదు. రాజభవనం ద్వారం దగ్గర ఉండే వారంతా అతనితో, నువ్వు రాజాజ్ఞ పాటించవేమిటి అని అడిగేవారు. వారు పదే పదే అలా అడిగినా అతడు వారి మాట చెవిని బెట్టలేదు. తాను యూదుడినని, ఆ కారణంగా తాను ఆ పని చెయ్యలేనని అతడు వారితో చెప్పాడు. అందుకని అతడు ఆ మాటపై నిలిచి ఉంటాడో లేదో చూద్దాం అని వారు హామానుకు ఈ విషయం తెలియజేశారు. మొర్దెకై తన ముందు మోకరించకపోవడం, వంగి నమస్కరించకపోవడం చూసి హామాను మండిపడ్డాడు. అతడు మొర్దెకై జాతి ప్రజలు ఎవరో తెలుసుకుని మొర్దెకైని మాత్రమే చంపితే అందులో గొప్పతనం ఏముంది అనుకున్నాడు. ఎందుకంటే అహష్వేరోషు రాజ్యమంతటా ఉన్న మొర్దెకై జాతి ప్రజలైన యూదులనందరినీ తుడిచిపెట్టేయాలని అతడు అనుకున్నాడు. రాజైన అహష్వేరోషు పరిపాలన 12వ సంవత్సరంలో నీసాను అనే మొదటి నెలలో వారు హామాను ఎదుట పూరు అంటే చీటీని రోజురోజుకి నెల నెలకి వేశారు. చివరికి ఆధారు అనే 12వ నెల ఎంపిక అయ్యింది. అప్పుడు హామాను అహష్వేరోషుతో ఇలా చెప్పాడు, మీ రాజ్య సంస్థానాలన్నిటిలో ఒక జాతి ప్రజలు అక్కడక్కడా నివసిస్తున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వ్యతిరేకం. వారు రాజాజ్ఞలు పాటించరు. కాబట్టి వారిని ఉండనివ్వడం రాజుకు శ్రేయస్కరం కాదు. రాజుకు అంగీకారమైతే వారిని వధించడానికి ఆజ్ఞ ఇవ్వండి. నేను ఈ రాజకార్యాన్ని జరిగించే వారికి 20,000 మణుగుల వెండిని తూచి రాజుగారు ఖజానాలో ఉంచుతాను. రాజు తన రాజముద్రిక తీసి దాన్ని హమ్మేదాత కొడుకు అగాగు వంశీకుడు అయిన హామానుకు ఇచ్చాడు. ఇతడు యూదులకు శత్రువు. ఆ వెండి నీకు, నీ వారికి ఇచ్చే ఏర్పాటు చేస్తాను. దానితో నువ్వు ఏది అనుకుంటే అది చెయ్యి అన్నాడు. మొదటి నెల 13వ రోజున రాజుగారి లేఖికులను పిలిపించారు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం రాజు నియమించిన సంస్థానాల అధికారులకు, వివిధ సంస్థానాల పాలకులకు, వివిధ ప్రజల అధికారులకు, ప్రజలందరిపై ఉన్న కార్యనిర్వాహక అధిపతులకు వారి వారి లిపి ప్రకారం వివిధ ప్రజల భాషల్లో రాసి పంపాలని ఆజ్ఞ అయ్యింది. రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులు తాకీదులు రాశారు. వాటిపై రాజముద్ర వేశారు. ఆధారు అనే 12వ నెల 13వ రోజున యువత మొదలుకొని వృద్ధుల వరకు పిల్లలు స్త్రీలు అనే తేడా లేకుండా యూదులనందరినీ ఒక్కరోజే చంపి సమూల నాశనం చేసి వారి సొమ్ము కొల్లగొట్టాలని ఆజ్ఞరాసి ఉన్న రాజపత్రాలను అంచెల వారీగా వార్తాహరులు రాజ్య సంస్థానాలన్నిటికీ తీసుకుపోయారు. ఆ రోజు కోసం అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపే ఆ ఆజ్ఞ తాలూకు ప్రతులు అన్ని సంస్థానాల ప్రజలందరికీ అందజేశారు. వార్తాహారులు రాజాజ్ఞను చేరవేయడానికి చురుకుగా బయలుదేరి వెళ్లారు. ఈ ఆజ్ఞ షూషను కోటలో కూడా ప్రకటించారు. రాజు హామాను విందుకు కూర్చున్నారు. షూషను పట్టణం అంతా గందరగోళంగా ఉంది. ఎస్తేరు 4వ అధ్యాయము. మొర్దెకై ఎస్తేరును సహాయం కోరడం. జరిగినదంతా మొర్దెకై విన్నాడు. అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకున్నాడు. నగరం నడిబొడ్డుకు వెళ్లి మహాశోకంతో విలపించాడు. అతడు రాజభవన ద్వారం వరకూ మాత్రమే వచ్చాడు. ఎందుకంటే గోనె కట్టుకున్నవాడు రాజద్వారం గుండా ప్రవేశించకూడదు అనే ఆజ్ఞ ఉంది. రాజాజ్ఞ శాసనం అందిన సంస్థానాలన్నిటిలో అక్కడి యూదులంతా దుఃఖంలో మునిగిపోయి ఉపవాసం ఉంటూ గొప్ప శోకంతో రోదనతో ఉన్నారు. చాలామంది గోనె కట్టుకుని బూడిద పోసుకుని పడి ఉన్నారు. ఎస్తేరు దాసీలు ఆమె దగ్గరున్న నపుంసకులు వచ్చి జరిగిన సంగతి ఆమెకు తెలియజేశారు. రాణికి చాలా దిగులు కలిగింది. మొర్దెకై కట్టుకున్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి అతడు కట్టుకోవడానికి బట్టలు పంపించింది గాని అతడు వాటిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు తనను సేవించడానికి రాజు నియమించిన నపుంసకుల్లో హాతాకు అనే వాణ్ణి పిలిచి ఏమి జరిగిందో అదంతా ఎందుకో తెలుసుకుని రమ్మని పంపింది. హాతాకు రాజద్వారం ఎదురుగా ఉన్న పట్టణ కూడలిలో మొర్దెకై దగ్గరికి వచ్చాడు. మొర్దెకై తనకు జరిగినదంతా అతనికి వివరించాడు. హామాను యూదులను నాశనం చేయడానికి రాజు ఖజానాకు తూచి ఇస్తానని చెప్పిన సొమ్ము మొత్తం ఇంత అని అతనికి తెలిపాడు. ఎస్తేరుకు చూపించడం కోసం యూదుల ఓచకోతకై శోషణలో విడుదల చేసిన ఆజ్ఞ ప్రతిని కూడా అతనికి ఇచ్చాడు. ఆమె తన జాతి ప్రజల పక్షంగా రాజు సముఖానికి వెళ్లి అతనికి విజ్ఞప్తి చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పాడు. అప్పుడు హాతాకు వెళ్లి మొర్దెకై చెప్పినదంతా ఎస్తేరుకు తెలియజేశాడు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హాతాకుతో ఇలా చెప్పింది. పిలుపు రాకుండా పురుషుడు గాని స్త్రీ గాని రాజుగారి అంతఃపురంలోకి అడుగుపెడితే చట్ట ప్రకారం ఆ మనిషికి శిక్ష మరణమే. రాజు తన బంగారు రాజదండాన్ని ఎవరివైపు చూపుతాడో ఆ వ్యక్తి మాత్రమే బ్రతుకుతాడు. ఈ కఠినమైన ఆజ్ఞ రాజసేవకులందరికీ రాజసంస్థానాల్లోని వారందరికీ తెలుసు. 30 రోజులుగా రాజు సముఖానికి వెళ్లడానికి నాకు పిలుపు రాలేదు. హాతాకు ఎస్తేరు మాటలు మొర్దెకైకి తెలిపాడు. మొర్దెకై ఎస్తేరుకు ఇలా కబురు పంపాడు. రాజభవనంలో ఉన్నంత మాత్రాన ఇతర యూదులకు భిన్నంగా నువ్వు తప్పించుకుంటావనుకోవద్దు. నువ్వు ఈ సమయంలో ఏమీ మాట్లాడకపోతే యూదులకు సహాయం విడుదల వేరొక దిక్కు నుండి వస్తుంది. అయితే నువ్వు నీ తండ్రి వంశము నశిస్తారు. నువ్వొకవేళ ఇలాంటి తరుణం కోసమే ఈ రాజరికానికి వచ్చావేమో ఎవరికి తెలుసు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఇలా చెప్పి పంపింది. శోషణలో ఉన్న యూదులందరినీ సమకూర్చి నా కోసం ఉపవాసముండేలా చెయ్యి. 3 రోజులు ఏమీ తినవద్దు, తాగవద్దు. నేను నా దాసీలు కూడా ఉపవాసం ఉంటాము. చట్ట వ్యతిరేకం అయినప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్తాను. నేను నశిస్తే నశిస్తాను. మొర్దెకై వెళ్ళి ఎస్తేరు తనకు చెప్పినదంతా చేశాడు. ఎస్తేరు 5వ అధ్యాయము. రాజుకు ఎస్తేరు విన్నపం. 3వ రోజున ఎస్తేరు రాణి వస్త్రాలు ధరించుకుని రాజభవనం ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలబడింది. రాజనగరు ద్వారానికి ఎదురుగా ఉన్న ఆవరణంలో రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎస్తేరు రాణి ఆవరణంలో నిలబడి ఉండడం రాజు చూశాడు. అతనికి ఆమెపై ఇష్టం పుట్టింది. రాజు తన చేతిలోని బంగారుపు రాజదండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం కొనను తాకింది. రాజు, రాణివైన ఎస్తేరు, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? అర్ధరాజ్యం కోరినా సరే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఎస్తేరు రాజుకు సమంజసం అనిపిస్తే, నేను రాజు కోసం ఏర్పాటు చేయించిన విందుకు రాజైన మీరు, హామాను ఈరోజు రావాలని నా కోరిక అంది. అప్పుడు రాజు ఎస్తేరు అడిగిన ప్రకారం జరిగేలా హామానును కూడా త్వరగా తెండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు, హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు. విందులో ద్రాక్షారసం పోస్తుండగా రాజు ఎస్తేరుతో, నీ కోరిక ఏమిటి? దాన్ని తీరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్ధరాజ్యమైనా సరే నీకు ఇస్తాను అని చెప్పాడు. ఎస్తేరు ఇలా బదులు ఇచ్చింది. రాజైన మీకు నాపై అనుగ్రహం కలిగితే, నా మనవి ప్రకారం చేయడం రాజైన మీకు అనుకూలమైతే, రాజైన మీరు హామాను రేపు కూడా మీకోసం నేను చేయించబోయే విందుకు రావాలి. మీ ప్రశ్నకు జవాబు అప్పుడు ఇస్తాను. మొర్దెకాయిని చంపించడానికి హామాను ఏర్పాటు. ఆ రోజు హామాను సంతోషంగా ఉల్లాసంగా బయలుదేరాడు. రాజభవనం ద్వారం దగ్గర ఉన్న మొర్దెకాయి తనను చూసి లేచి నిలబడకపోవడం, అసలు ఎలాంటి భయం చూపకపోవడం చూసి మొర్దెకాయి మీద మండిపడ్డాడు. అయితే అతడు కోపం అణుచుకుని ఇంటికి పోయి తన స్నేహితులను, తన భార్య జరేషును పిలిపించాడు. తన ఐశ్వర్య వైభవాల గురించి, తనకున్న చాలా మంది కొడుకుల గురించి, రాజు తనని రాజుద్యోగులందరికంటే, రాజు సేవకులందరికంటే ఎలా ఉన్నత స్థాయిలో ఉంచాడో వారికి వివరించాడు. ఇంకా అతడు ఎస్తేరు రాణి తాను చేయించిన విందుకు రాజును, నన్ను తప్ప మరి ఎవరినీ పిలవలేదు, రేపు కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు ఆహ్వానం అందింది అని చెప్పాడు. అయితే యూదుడైన మొర్దెకాయి రాజభవనం ద్వారం దగ్గర కూర్చుని ఉండడం నేను చూస్తున్నంతకాలం ఈ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేముంది అని అతడు అన్నాడు. అతని భార్య జరేషు, అతని స్నేహితులందరూ 53 ఎత్తున్న ఉరికొయ్య ఒకటి చేయించు, దానిమీద మొర్దెకాయిని ఉరితీసేలా రేపు రాజుకు మనవి చెయ్యి, ఆ పైన సంతోషంగా రాజుతో కలిసి విందుకు పోవచ్చు అని అతనితో చెప్పారు. ఈ సంగతి హామానుకు సముచితంగా తోచింది. అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. ఎస్తేరు 6వ అధ్యాయము. మొర్దెకాయికు సత్కారం. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. అతడు తన పరిపాలన విశేషాలు రాసి ఉండే గ్రంథం తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు తెచ్చి దాన్ని రాజుకు చదివి వినిపించారు. ద్వారపాలకులు బిక్తాను, తెరెషు అనే ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపడానికి కుట్ర పన్నిన సంగతి మొర్దెకాయి బయటపెట్టి తెలియజేసినట్టు అందులో రాసి ఉంది. రాజు ఆ సంగతి విని, మరి దీనికోసం మొర్దెకాయికి సన్మానంగా గుర్తింపుగా ఏదైనా చేశామా అని అడిగాడు. రాజు సేవకులు అతనికేమీ చెయ్యలేదు అని జవాబిచ్చారు. అప్పుడు ఆవరణలో ఉన్నది ఎవరు అని రాజు అడిగాడు. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకాయిని ఉరి తీయించడానికి రాజు అనుమతి అడగడానికి రాజభవంతి ఆవరణంలోకి వచ్చి ఉన్నాడు. రాజసేవకులు, అయ్యా, హామాను ఆవరణలో నిలబడి ఉన్నాడు అని రాజుతో చెప్పారు. రాజు, అతన్ని రానియ్యండి అన్నాడు. హామాను లోపలికి వచ్చాడు. రాజు ఎవరినైనా గొప్ప చేసి సత్కరించాలనుకుంటే ఏమి చేయాలి అని రాజు అతన్ని అడిగాడు. హామాను, నన్నుగాక రాజు మరి ఇంకెవరిని గొప్ప చేయాలనుకుంటాడు అని తనలో తాను అనుకుని రాజుతో ఇలా అన్నాడు. రాజు సత్కరించాలని కోరిన వాడికి ఇలా చెయ్యాలి. రాజు ధరించుకునే రాజవస్త్రాలను, రాజు ఎక్కే గుర్రాన్ని, రాజు తన తలపై పెట్టుకునే రాజకిరీటాన్ని తేవాలి. ఆ వస్త్రాలను, ఆ గుర్రాన్ని రాజు ఉన్నతాధికారుల్లో ఒకడికి అప్పగించాలి. రాజు గొప్ప చెయ్యాలని కోరుకున్న వ్యక్తికి ఆ వస్త్రాలు తొడిగి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో ఊరేగిస్తూ రాజు గొప్ప చెయ్యాలని కోరిన వాడికి ఈ విధంగా చేస్తారు అని అతను ముందు నడుస్తూ చాటించాలి. వెంటనే రాజు, అయితే తొందరగా వెళ్ళి నువ్వు చెప్పినట్టే ఆ వస్త్రాలను, ఆ గుర్రాన్ని తీసుకుని రాజద్వారం దగ్గర కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకాయికి ఆ విధంగా చెయ్యి. నువ్వు చెప్పిన వాటిలో ఏదీ తక్కువ కానియ్యకుండా అంతా చెయ్యి అని హామానుకు ఆజ్ఞాపించాడు. హామాను ఆ వస్త్రాలను, గుర్రాన్ని తెచ్చి మొర్దెకాయికి ఆ బట్టలు తొడిగి ఆ గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి రాజవీధిలో నడిపిస్తూ రాజు గొప్ప చెయ్యాలనే కోరేవాడికి ఇలా జరుగుతుంది అని అతని ముందర నడుస్తూ చాటించాడు. తరువాత మొర్దెకాయి రాజుద్వారం దగ్గరికి తిరిగి వచ్చాడు. హామాను మాత్రం తలపై గుడ్డ కప్పుకుని హతాశుడై గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. హామాను తనకు పట్టిన గతి తన భార్య జరేషుకు, తన స్నేహితులందరికీ చెప్పాడు. అతని దగ్గర ఉన్న జ్ఞానులు, అతని భార్య జరేషు, ఎవరి ఎదుట నీవు పడిపోవడం మొదలయ్యిందో ఆ మొర్దెకాయి యూదు జాతివాడైతే గనక అతన్ని నీవు ఓడించలేవు, అతని చేతుల్లో నీకు పతనం తప్పదు అని అతనితో అన్నారు. వారు ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజుగారి ఉద్యోగులు వచ్చి ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు రమ్మని హామాను తొందరపెట్టారు. ఎస్తేరు 7వ అధ్యాయము. హామాను పతనం. రాజు హామాను 2వ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు. రాజు, ఎస్తేరు రాణి, నీ విన్నపం ఏమిటి? అది నెరవేరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్ధరాజ్యమైనా సరే నీకు ఇస్తాను అని ద్రాక్షారసం పోస్తూ ఉండగా ఎస్తేరుతో అన్నాడు. అప్పుడు ఎస్తేరు రాణి ఇలా జవాబిచ్చింది. రాజా, నీ అనుగ్రహానికి నేను నోచుకుంటే, రాజువైన తమకు అంగీకారం అయితే నా ప్రాణం నిలిచేలా చెయ్యండి. ఇదే నా నివేదన. నా జాతి ప్రజల ప్రాణాల విషయంలో కూడా నేను వేడుకుంటున్నాను. నేను, నా జాతి ప్రజలు సమూల నాశనానికి, సంహారానికి, తుడిచిపెట్టి వేయడానికి అమ్ముడుబోయాము. మేమంతా ఆడ మగ బానిసలుగా అమ్ముడుబోయినట్లయితే నేను నోరు విప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆ మాత్రం ఇబ్బందికి రాజువైన మీకు బాధ ఇవ్వడం భావ్యం కాదు గదా. అందుకు రాజైన అహష్వేరోషు, వాడెవడు? ఈ పని చెయ్యడానికి సాహసించిన వాడెక్కడా అని ఎస్తేరు రాణిని అడిగాడు. ఎస్తేరు, మా విరోధి అయిన ఆ శత్రువు దుష్టుడైన ఈ హామానే అంది. అప్పుడు రాజు, రాణి ముందు హామానుకు ముచ్చెమటలు పోశాయి. రాజు పట్టరాని కోపంతో ద్రాక్షారసం విందును విడిచి చరచర అంతఃపురం తోటలోకి వెళ్ళాడు. అయితే రాజు తనను సర్వనాశనం చేసే ఆలోచన చేస్తున్నాడని హామాను భయపడ్డాడు. అతడు తన ప్రాణాలు కాపాడమని ఎస్తేరు రాణిని ప్రాధేయపడసాగాడు. అంతఃపురం తోటలో నుండి ద్రాక్షారసం విందు స్థలానికి రాజు తిరిగి వచ్చి ఎస్తేరు కూర్చున్న తల్పం మీద హామాను పడి ఉండడం చూశాడు. వీడు నా ఇంట్లో నేను చూస్తుండగానే రాణిని బలాత్కారం చేస్తాడా అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే సైనికులు హామాను ముఖానికి ముసుగువేశారు. రాజు సముఖంలో ఉన్న అధికారుల్లో హర్బోనా అనేవాడు, అయ్యా, రాజు ప్రాణాలు కాపాడేందుకు మాట్లాడినా మురికైన ఉరి తీయాలని ఈ హామాను 50 మూరల ఎత్తున్న ఉరికొయ్య ఒకటి చేయించాడు. అది హామాను ఇంటి దగ్గర ఉంది అని చెప్పాడు. వెంటనే రాజు, దానిమీద వీడిని ఉరితెయ్యండి అని ఆజ్ఞయిచ్చాడు. ఆ విధంగా హామాను మురికై కోసం సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వాళ్ళు అతడనే ఉరితీశారు. అప్పుడు రాజు ఆగ్రహం చల్లారింది. ఎస్తేరు 8వ అధ్యాయము. అతి ఉన్నతమైన స్థానాన్ని రాజు మొర్దికైకి అప్పగించడం. ఆ రోజు అహష్వేరోషు రాజు యూదుల శత్రువు హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చేశాడు. మొర్దికైతో తన బంధుత్వం గురించి ఎస్తేరు రాజుకు తెలియజేసింది. అతడు రాజు సన్నిధికి వచ్చినప్పుడు రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరాన్ని మొర్దికైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దికైని హామాను ఇంటిపై అధికారిగా ఉంచింది. ఎస్తేరు రాజు పాదాలపై పడి విన్నపం చేస్తూ, అగాగు వంశీకుడు హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన కార్యాన్ని రద్దు చేయండి అని కన్నీటితో అతన్ని వేడుకుంది. రాజు తన బంగారు రాజదండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు రాజు ముందు నిలబడి, రాజైన మీకు అంగీకారం అయితే, మీ అనుగ్రహం నాపై ఉంటే, ఈ సంగతి మీకు సమంజసంగా అనిపిస్తే, నేనంటే మీకు ఇష్టమైతే, హమ్మేదాత కొడుకు అగాగు వంశీకుడు అయిన హామాను రాయించిన శాసనాలు అమలు కాకుండా వాటి రద్దుకు ఆజ్ఞ ఇవ్వండి. నా స్వజనం మీదికి రాబోతున్న కీడును, నా వంశనాశనాన్ని చూసి నేనెలా సహించగలను అని మనవి చేసింది. అహష్వేరోషు రాజు రాణి అయిన ఎస్తేరుకు మొర్దికైకి ఇలా చెప్పాడు. హామాను ఇంటిని ఎస్తేరుకు ఇచ్చాను. అతడు యూదులను హతమార్చడానికి ప్రయత్నించినందువల్ల అతడు ఉరికొయ్య మీద వేలాడి చనిపోయాడు. అయితే రాజు పేరున రాసి రాజముద్రిక వేసిన శాసనాన్ని మానవ మాత్రుడెవరూ మార్చలేడు. కాబట్టి మీకిష్టమైనట్టు మీరు రాజునైన నా పేర యూదులకు అనుకూలంగా వేరొక శాసనం రాయించి రాజముద్రికతో ముద్రించండి. సీవాను అనే 3వ నెలలో 23వ రోజున రాజుగారి లేఖికులను పిలిచారు. మొర్దికై ఆజ్ఞాపించినట్టు యూదులకు ఇండియా నుండి ఇథియోపియా వరకు విస్తరించిన 127 సంస్థానాల్లోని అధిపతులకు, అధికారులకు, వివిధ సంస్థానాలకు వాటి లిపిలో, వాటి భాషలో శాసనాలు రాశారు. మొర్దికై అహష్వేరోషు పేర శాసనాలు రాయించి రాజముద్రికతో ముద్రించాడు. గుర్రాలపై అంటే రాచకార్యాలకు వినియోగించే మేలుజాతి అశ్వాలపై అంచెలుగా ప్రయాణించే వార్తాహరులతో ఆ శాసనాలను పంపించాడు. రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో ఒక్కరోజునే అంటే ఆదారు అనే 12వ నెల 13వ తేదీన అన్ని పట్టణాల్లో నివసించే యూదులు సమకూడాలి. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అన్ని చోట్లా తమకు విరోధులైన వారి సైనికులందరినీ, బాలలను, స్త్రీలను కూడా హతం చేసి సర్వనాశనం చెయ్యాలి. వారి సొత్తు అంతటినీ కొల్లగొట్టాలి అని రాజు యూదులకు ఆజ్ఞాపించాడు అని దానిలో రాశారు. ఈ శాసనాల ప్రతులు రాయించి అన్ని సంస్థానాల ప్రజానీకానికి పంపించాలని యూదులు తమ శత్రువులపై పగ తీర్చుకునేందుకు ఒకానొక రోజున సిద్ధంగా ఉండాలని ఆజ్ఞ జారీ అయ్యింది. రాచకార్యాల కోసం వినియోగించే మేలుజాతి అశ్వాలపై అంచే వార్తాహరులు రాజాజ్ఞ పొంది అతి వేగంగా బయలుదేరారు. ఆ తాకీదును షూషను కోటలో కూడా ఇచ్చారు. యూదుల విజయం. అప్పుడు మొర్దెకై నేరేడు తెలుపు వర్ణాలు గల రాజవస్త్రం, పెద్ద స్వర్ణ కిరీటం, శ్రేష్టమైన నారతో చేసిన ఊదారంగు బట్టలు ధరించి రాజు సముఖము నుండి బయలుదేరాడు. ఈ కారణంగా షూషను నగరంలో సంబరం కలిగింది. యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి. రాజు చేసిన తీర్మానం, అతని చట్టం అందిన ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో యూదులకు ఆనందం, సంతోషం కలిగాయి. వారంతా పండగ చేసుకున్నారు. అందరికీ యూదులంటే భయం వేసింది కాబట్టి చాలామంది యూదులయ్యారు. ఎస్తేరు 9వ అధ్యాయము. ఆదారు అనే 12వ నెల 13వ తేదీన రాజాజ్ఞ, రాజశాసనం అమలు చేసే సమయం వచ్చింది. శత్రువులు యూదులను లొంగదీసుకోవాలని ఆలోచించిన రోజున కథ అడ్డం తిరిగింది. తమను ద్వేషించిన వారిపై యూదులు తామే పట్టు బిగించారు. యూదులు అహష్వేరోషు పాలనలో ఉన్న సంస్థానాలన్నిటిలో ఉన్న పట్టణాల్లో తమకు కీడు తలపెట్టిన వారిని హతమార్చడానికి సమకూడారు. ఎవరూ వారి ముందు నిలవలేకపోయారు. అన్ని జాతుల ప్రజలకు వారంటే భయం పట్టుకుంది. మొర్దెకైను గూర్చిన భయంతో సంస్థానాధీశులు, అధికారులు, రాచకార్యాలు చూసుకునేవారు యూదులకు తోడ్పడ్డారు. మొర్దెకై రాజు ఆస్థానంలో గొప్పవాడయ్యాడు. ఈ మొర్దెకై అంతకంతకు ప్రసిద్ధుడు కావడం వల్ల అతని కీర్తి సంస్థానాలన్నిటిలో వ్యాపించింది. యూదులు తమ శత్రువులందరిపైనా దాడి చేసి కత్తివాత హతమార్చి నాశనం గావించి తమ ఇష్టం వచ్చినట్టు తమను ద్వేషించిన వారికి చేశారు. ఒక్క శూషను కోటలోనే యూదులు 500 మందిని చంపివేశారు. హమ్మేదాత కొడుకు, యూదుల శత్రువు అయిన హామాను, 10 మంది కొడుకులు పర్షందాత, దల్పోను, అస్పాత, పొరాత, అధల్యా, ఆరీదాత, పర్మష్త, అరిసై, అరీదై, వైజాత అనేవారిని మట్టుబెట్టారు. అయితే వారు కొల్లసొమ్ము దోచుకోలేదు. ఆ రోజున శూషను కోటలో హతమైన వారి లెక్క రాజుకు చెప్పారు. రాజు ఎస్తేరు రాణితో యూదులు శూషను కోటలోనే 500 మందిని హామాను కొడుకులు, 10 మందిని సమూల నాశనం చేశారు. మిగిలిన రాజ్య సంస్థానాల్లో వారు ఏమి చేసి ఉంటారో ఇప్పుడు నీ మనవి ఏమిటి? దాని ప్రకారం చేస్తాను. నీవు కోరేది ఏమిటి? అది నీకిస్తాను అన్నాడు. ఎస్తేరు, రాజైన మీకు సమ్మతమైతే ఈ రోజు జరిగినట్టే శోషణలో ఉన్న యూదులు రేపు కూడా చేయడానికి హామాను 10 మంది కొడుకుల దేహాలను కొయ్య మీద వేలాడదీయడానికి అనుమతి ప్రసాదించండి అంది. అలా చెయ్యవచ్చు అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. శోషణలో ఈ ఆజ్ఞను చాటించారు. హామాను 10 మంది కొడుకులను వేలాడదీశారు. ఆధారు నెల 14వ తేదీన శోషణలోని యూదులు సమకూడి పట్టణంలో 300 మంది పురుషులను చంపేశారు. అయితే వారు దోపుడు సొమ్ము పట్టుకోలేదు. రాజ్య సంస్థానాల్లోని తెక్కిన యూదులు సమకూడి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పూనుకుని ఆధారు నెల 13వ తేదీన తమ విరోధుల్లో 75,000 మందిని చంపేసి తమ పగవారి మూలంగా బాధ లేకుండా నెమ్మది పొందారు. అయితే వారు కూడా ఆస్తులు కొల్లగొట్టలేదు. ఆధారు నెల 13, 14 తేదీల నాటికి వారు ఆ పని చాలించి ఆ రోజు విందు వినోదాలు చేసుకున్నారు. పూరీము పండగ స్థాపన. షూషనులో ఉన్న యూదులు ఆ నెలలో 13వ 14వ తేదీల్లో గుంపుగూడారు. 15వ తేదీన వారు విశ్రాంతిగా ఉండి విందు చేసుకుని సంతోషించారు. కాబట్టి పల్లెల్లో కాపురముండి గ్రామీణ ప్రదేశాల్లో ఉండే యూదులు ఆదారు నెల 14వ తేదీన విందు వినోదాల్లో ఉంటూ ఒకరికొకరు ఆహార పదార్థాలు పంపించుకున్నారు. మొర్దెకై ఈ విషయాల గురించి రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటికీ దగ్గరలో గాని దూరంలో గాని నివసిస్తున్న యూదులందరికీ ఉత్తరాలు రాసి పంపించాడు. యూదులు ప్రతి సంవత్సరం ఆదారు నెలలో 14, 15వ తేదీల్లో పండగ చేసుకోవాలని నిర్ణయించాడు. తమ శత్రువుల బారి నుండి విడుదల, వారి దుఃఖానికి బదులు సంతోషం వచ్చిన రోజు అదేనని విందు వినోదాలు చేసుకుంటూ ఒకరికొకరు కానుకలు పంపుకుని పేదలకు సహాయం చెయ్యాలని నియమించాడు. అప్పుడు యూదులు తాము మొదలుపెట్టిన దాన్ని కొనసాగిస్తూ మొర్దెకై తమకు రాసిన ప్రకారం చేస్తామని అంగీకరించారు. యూదుల శత్రువు హమ్మెదాత కొడుకు ఆగాగు వంశీకుడు అయిన హామాను యూదులను మట్టుబెట్టాలని, వారిని చంపి సమూల నాశనం చెయ్యాలని పూరు అంటే చీటీ వేయించాడు గదా. అయితే ఈ సంగతి రాజు దృష్టికి వచ్చాక హామాను యూదులకు విరోధంగా చేసిన కుట్రను అతని తల మీదకే వచ్చేలా చేసి వాడిని, వాడి కొడుకులను ఉరికొయ్య మీద వేలాడిదీసేలా ఆజ్ఞ జారీ చేశాడు. ఆ విధంగా ఆ రోజులకు పూరు అనే మాటను బట్టి పూరీము అనే పేరు వచ్చింది. ఈ ఆజ్ఞల్లో రాసిన వాటిని బట్టి, తాము చూసిన తమకు దాపురించిన వాటన్నిటిని బట్టి యూదులు ఈ రెండు రోజులను గుచ్చి ఆజ్ఞ అందినట్టే ఏటేటా నియమించిన రోజుల్లో ఉత్సవం చేసుకుంటామని ఒప్పందం చేసుకున్నారు. ఈ పండగ రోజులను తరతరాలు ప్రతి కుటుంబంలో ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో జ్ఞాపకార్థంగా ఆచరిస్తామని నిశ్చయించుకున్నారు. పూరీము అనే ఈ పండగని యూదులు తప్పక ఆచరించాలని, తమ సంతానం మర్చిపోకుండేలా దీన్ని కొనసాగించాలని, తాము తమ సంతానం నమ్మకంగా దీన్ని పాటించాలని కట్టుబాటు చేసుకున్నారు. అప్పుడు పూరీముని గుచ్చి రాసిన ఈ రెండో ఆజ్ఞను ధృవీకరించడానికి అబీహాయిలు కుమార్తె రాణి అయిన ఎస్తేరు యూదుడైన మొర్దెకై అధికారపూర్వకంగా రాసి పంపారు. అహష్వేరోషు సామ్రాజ్యంలోని 127 సంస్థానాల్లోని యూదులందరికీ ఉత్తరాలు వెళ్లాయి. యూదుడైన మొర్దెకై ఎస్తేరు రాణి పూరీము పండగ రోజులను నిర్ధారిస్తూ ఆ ఉత్తరాలు రాశారు. యూదులంతా తాము తమ సంతతి ఆ విధంగానే ఉపవాస విలాప దినాలను పాటించే బాధ్యత తీసుకున్నారు. ఈ విధంగా ఎస్తేరు రాణి ఆజ్ఞచేత ఈ పూరీము సంప్రదాయాన్ని నిర్ధారించి వాటిని గ్రంథాల్లో రాశారు. ఎస్తేరు 10వ అధ్యాయము. మొర్దెకై గొప్పతనం. రాజైన అహష్వేరోషు తన రాజ్యం మీద సముద్ర తీర ప్రాంతాల మీద పన్ను విధించాడు. అతని బలప్రభావాల మూలంగా కలిగిన విజయాల గురించి రాజు మొర్దెకైని గొప్ప పదవుల్లో ఉంచిన కారణంగా మొర్దెకై ఎంత ఘనత పొందాడో ఆ విషయాల గురించి మాదీయుల పారసీకుల రాజ్య సమాచార గ్రంథంలో రాశారు. యూదుడైన మొర్దెకై అహష్వేరోషు రాజు తరువాతి స్థానంలో ఉన్నాడు. అతడు యూదుల్లో గొప్పవాడుగా తన జాతి వారి మధ్య ప్రఖ్యాతిగాంచిన వాడయ్యాడు. అతడు తన ప్రజల క్షేమాన్ని పట్టించుకుంటూ తన వారందరితో శాంతిపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవాడు.